नमः शिवाभ्याम नवयौवनाभ्याम परस्पराश्लिष्टवपुर्धराभ्याम नगेन्द्रकन्या वृषकेतनाभ्याम नमो नमः शंकर पार्वतीभ्याम। కార్తీక మాసంలో 9వ రోజులో కడుగు పెట్టాం. ఈరోజు కూడా ఏం చేయాలి? పొద్దుటే లేవాలి, శిరస్నానం చెయ్యాలి, యథాశక్తిగా శివార్చన చెయ్యాలి, శివుణ్ణి ఈరోజు ఆవు పెరుగుతో అభిషేకం చెయ్యండి. 9వ రోజు చెయ్యవలసినటువంటి ప్రత్యేక కార్యక్రమం ఏమిటి అంటే ఈశ్వరుణ్ణి పెరుగుతూ అభిషేకించాలి. 9వ రోజు పెరుగుతూ అభిషేకించి ఆ పెరుగుని కొంచెం ప్రసాదంగా లోపలికి సేకరిస్తే, తీర్థం తీసుకున్నట్టు తీసుకుంటే అటువంటి వాడికి సంపదలు లభిస్తాయి, భయంకర దారిద్ర్యం తొలగుతుంది. కొంతమందికి అదేమిటో కానీ ఎంత ప్రయత్నించినా ఎన్ని కష్టాలు పడినా డబ్బు మాత్రం రాదు. యావజ్జీవితం దరిద్రతో బతికే జాతకాలు కొన్ని ఉంటాయి పాపం, ఇవన్నీ పూర్వజన్మ కర్మయోగాలు. దారిద్ర్యంతో బ్రతికినంత మాత్రం చేత వాడేమి ఎందుకు పనికిరాని వాడు అని అనుకోక్కర్లా. ఏవో కారణాలుంటాయి, కొంతమందికి కొన్ని కొన్ని కారణాలుంటాయి. కొన్ని సంకల్పములు చేస్తే అటువంటి వాళ్ళకి ఈ జన్మలో ఎంత ప్రయత్నించినా సంపద రాదు. ఏమిటివి? పూర్వజన్మలు ఎవడైనా ఏంటండి ఆ డబ్బు లేకపోతే బ్రతకలేమా, దారిద్ర్యం ఉంటే మాత్రం బ్రతకలేమా అన్నావా? వెంటనే భగవంతుడు వచ్చే జన్మలో దరిద్రుడిగా పుట్టించి ఆ జన్మలో డబ్బు లేకుండా చేస్తాడు. మనకి పద్మపురాణంలో కథ ఉంది. ఒక మునీశ్వరుడు మంచి దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మడు తన దగ్గరకు వచ్చి, అయ్యా నేను దారిద్ర్యంతో బాధపడుతున్నానండి, డబ్బు లేక కుటుంబాన్ని పోషించలేక గిజగిజలాడిపోతున్నాను, రక్షించండి అంటే ఆయన అడవిలో ఉంటాడు గనక తొందరపడి ఏమన్నాడు, ఏమయ్యా డబ్బు లేకపోతే బ్రతకలేమా, అడవిలో మృగాలు బ్రతకడం లేదా, ఎక్కడ పడితే అక్కడ చెరువులు లేవా, నీళ్లు తాగలేమా, అడవుల్లో పళ్ళు దుంపలు లేవా అవి తిని బ్రతకలేమా, కొండ గుహల్లో బ్రతకలేమా, గుడిసె వేసుకు బ్రతకలేమా, డబ్బే కావాలా, బంగారమే కావాలా, అదే నేనైతే దరిద్రాన్ని హాయిగా అనుభవిస్తాను అన్నాడు. దాంతో పైన తథాస్తు దేవతలు ఉన్నారు, వాళ్ళు ఏం చేశారు, ఓహో దరిద్రాన్ని అనుభవిస్తానన్నావు కదా, అయితే వచ్చే జన్మలో దరిద్రుడిగా పుట్టు అన్నారు. వెంటనే ఆయన చచ్చిపోయాడు, కటిక దరిద్రుడిగా పుట్టాడు. ఆ జన్మలో వాడు ఎన్ని ప్రయత్నములు చేసినా ఒక్క రూపాయి సంపాదించలేకపోయేవాడు. కాబట్టి మన నోటితోటి అనవసరమైన వాగుడు వాక్కూడదు. ఎప్పుడూ కూడా మంగళమే ఉచ్చరించాలి, శుభమే పలకాలి, అశుభం పలకూడదు. అందుకే పూర్వకాలంలో మన పెద్దలు ఏం చెప్పారు, నాయనలారా నీకు ఎంత తిక్క వచ్చినా సాధ్యమైనంత వరకు నీ నోటితో బండభూతులు తిట్టవద్దు, నీ నోటితో పవిత్రంగానే మాట్లాడు. ఒకవేళ తిట్టాల్సి వస్తే ఆ తిట్లు కూడా మంచి మాటలు వచ్చేలా చూడు. పూర్వం మా ఇంటి పక్క ఒక ఆవిడ ఉండేది, ఆవిడ కోపం వస్తే ఎవరు తిట్టేదో తెలుసా, ఓరి నీ పెళ్ళ మొగుడు అనేది. ఎంత బాగుంది, తన పెళ్ళానికి వాడే మొగుడు కదా, అందులో తిట్టే ఉంటుందిగా. నీ నోట్లో పంచదార పొయ్య, నీ ఇల్లు బంగారం కాను, ఇలా మాట్లాడేది. అసలు ఎంత గొప్పవాళ్ళు అండి వాళ్ళు, అలా పవిత్రంగా మాట్లాడితే, మంచి మాటలు మాట్లాడితే తద్వారా మన జీవితం సఫలమవుతుంది, మనకి దారిద్ర్యం రాదు. అసలు మంగళం తప్ప అమంగళం నోటితో అనవసరంగా మాట్లాడరాదు. అందువల్ల ఒక్కొక్కటి జన్మ ఏంటంటే తాను పూర్వజన్మలో పాపాలు చేయటం వల్ల లేకపోతే ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడటం వల్ల ఈ జన్మలో ఎంత ప్రయత్నించినా సంపదలు పొందలేక దారిద్ర్యంతో గిజగిజలాడిపోతారు. అటువంటి వాళ్ళకి సులభోపాయం ఏమిటో తెలుసా, కార్తీక మాసములో 9వ రోజు సూర్యోదయమునకు ముందు లేచి పవిత్ర మంగళ స్నానం చేసి ఆ రోజు పెరుగుతోటి, చక్కని పెరుగుతోటి, అది కూడా ఆ పెరుగు కూడా ఏ పెరుగు అయ్యి ఉండాలి, ఆవు పాలతో తయారు చేయబడి పెరుగు, ఆవు పాలు తోడు పెట్టగా వచ్చిన పెరుగు, ఆ పెరుగుతోటి ఈశ్వరుణ్ణి అభిషేకించి దానిని కించిత్తు గనక తీర్థంగా తీసుకుంటే అటువంటి వాడికి మాట వరసకు కూడా దారిద్ర్యం రాదు, ఉన్న దారిద్ర్యం తొలగిపోతుంది, సంపదలు వస్తాయి. తర్వాత ఈరోజు పూజించవలసినటువంటివి ఏమేం పువ్వులు అంటే, కొండగోగు పువ్వులు అని ఉంటాయి, సంస్కృతంలో కర్ణీకారం అంటారు, కొండ గోగు పువ్వులు కానీ, నందివర్ధనములు కానీ, కొండవర్ధనములు కానీ, వీటితో పూజ చేయటం చాలా మంచిది. ఈరోజు 9వ రోజు శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ 9 ప్రదక్షిణలు చేయడం చాలా మంచిది.
బియ్యం, నువ్వులు, పెసరపప్పు ఈ మూడు ఈ పూట దానం చేసినటువంటి వాడికి కుబేరుడితో సమానమైన ఐశ్వర్యం ఇస్తానని ఈశ్వరుడు స్వయంగా అన్నాడు. ఈరోజు ఏం చేయాలన్నమాట, సూర్యోదయ సమయంలో కానీ లేక సూర్యాస్తమయ సమయంలో కానీ బియ్యం, నువ్వులు, పెసరపప్పు ఈ మూడింటిని కూడా ఎవడైనా ఒక చదువుకున్న సంస్కారం కలిగినటువంటి అర్చకుడికో విప్రుడికో పురోహితుడికో మంచి మనిషికి దానం చేస్తే అటువంటి వాడికి కుబేరునితో సమానమైన సౌఖ్యం ఇస్తారు. అక్కడ అంటే డబ్బులు వచ్చి పడిపోతాయి కదా. అక్కడ కుబేరుడు ఎప్పుడు వేళకి ఏం కావాలో వస్తాయి, ఖర్చులకు కావలసిన డబ్బులు వస్తాయి, తినడానికి తిండి వస్తుంది, పడుకోవడానికి చెయ్యి వస్తుంది, ఇలా రావలసిన వస్తువులు సమయానికి వస్తే అంతకంటే వేరే సౌఖ్యం ఉంది. ఏ సమయమునకు ఏమి రావలనో అవి వచ్చాయంటే అది గొప్ప సంపద అన్నారు పెద్దలు. ఆ సంపదలన్నీ లభిస్తాయి. ఇక ఈరోజు మధ్యాహ్న సమయంలో కానీ సాయం సమయంలో కానీ కార్తీక పురాణంలో అజామీళుడి యొక్క మిగతా కథ వినాలి. 8వ భాగంలో మనం ఏం చెప్పుకున్నాం, అజామీళుడు మహాపాపాలు చేశాడు, చివరికి వాడు చివరిలో చావబోతూ ఉండగా యమకింకార దర్శనమయ్యింది. ఆ సమయంలో వాడు కంగారు పడ్డాడు, నారాయణ 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 అని కొడుకుని పిలిచాడు. ఏ వంకతో అయినా నారాయణ స్మరణ చేశాడు కనుక వెంటనే విష్ణుదూతలు వచ్చారు, వాడిని రక్షించారు. ఆ తదనంతర కథని ఈ 9వ రోజు వినాలన్నమాట. అది ఇప్పుడు చెప్పుకుందాం, అది వినండి. కథ వినేటప్పుడు చేతులు అక్షతలు పట్టుకోండి. ఈ కథ వినేటప్పుడు అక్షతలు, అవి బియ్యమైనా పర్వాలేదు, తెల్ల అక్షతలు కూడా పట్టుకోవచ్చట. ఈ కార్తీక మాసంలో తెల్లని అక్షతలు, శ్వేతాక్షతలు చేత ధరించిన లేక పసుపు కలిపిన అక్షతలైనా చేతిలో ధరించి ఈ కథ విని ఆ తర్వాత ఈ అక్షతలు పూజామందిరంలో శివుడు లేక విష్ణువు సన్నిధానంలోనూ వేసి ఆ అక్షతలు నెత్తిమీద చల్లుకుంటే అటువంటి వాడికి సకల దోషాలు పోతాయి, మహాపాపాలు పరిహారం అయిపోతాయి. కాబట్టి అందరూ చేతులు అక్షతలు పట్టుకోండి. ఇప్పుడు యమకింకరులు విష్ణుకింకరులను ఇలా ప్రశ్నించారు. ఎవ్వని వారలు మాతో చెవ్వకు కారణమదేమి చేసాచక. మీరెవరి దూతలు? పరమపాపాత్ముడైన అజామీళుని ప్రాణము తీయబోతున్న మా దగ్గరకు వచ్చి మా పని జరగకుండా చేశారు, మా పనికి ఆటంకం కలిగించారు. ఈ దుర్మార్గుడి ప్రాణాన్ని తీయడానికి యమపాశములు విసిరాం, ఆ పాశములను కత్తిరించి మళ్ళీ వాడికి ఆయువిచ్చారు. ఒక్కసారి వాడికి ఆయువిచ్చారంటే 10 మళ్ళీ బతుకుతాడు వాడు. 88 వయస్సులో ఉన్న వీడు ఇంకో 98 వరకు బతుకుతాడు. ఇతనికి ఎందుకని వీరు ఆయువు పెంచారు? ఇలా మాతో యుద్ధానికి ఎందుకు వచ్చారు? ఇలా చేజిక్కినటువంటి దుర్మార్గుడిని వీరు విడిచిపెడితే రేపటి నుంచి భూలోకంలో పాపాత్ములు పెచ్చు పెరిగిపోతారు. అప్పుడు యముడి శాసనాలు ఎవడైనా సరే శిరోధార్యమని భావిస్తాడా? నవ్వులకో జముని శాసనం బులు భువిలో. యముడి శాసనం అంటే భూలోకంలో నవ్వులాట కోసం కాదు కదా. ఈ లోకంలో యమశాసనం అంటూ ఒకటి ఉన్నది గనకే పాపాత్ములు కొంతైనా భయపడి పిచ్చి పనులు చేయకుండా ఉంటున్నారు. భవిష్యత్తులో కష్టాలు అనుభవిస్తామని తెలుసు గనక ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు, పుణ్యాలు చేస్తారు. ఒకవేళ అలా చెయ్యకపోతే ఇష్టం వచ్చినట్టుగా విజృంభించి మహాపాపాలు చేస్తే ఆ నీచుల్ని మేము తీసుకుపోతాం యమలోకానికి, అప్పుడు వాళ్ళని శిక్షిస్తాం. కాబట్టి యమశిక్ష ఉండాల్సిందే అనగానే అప్పుడు వాళ్ళు అన్నారట, ఓహో అయితే మీరు ఎవరెవరిని శిక్షిస్తారో చెప్పండి, యముని దూతలా మీరు, అయితే మీ కర్తవ్యం ఏమిటి, మీరు ఎవరిని పట్టుకెడతారు అని ఏమి ఎరగనట్టుగా ఆ మహానుభావులు అడిగారు. వాళ్ళకి తెలియదే ఉంది, వాళ్ళు మహాపండితులు విష్ణుకింకరులు, విష్ణు దూతలకి తెలియదేముండదు అని అడిగారట. అప్పుడు వాళ్ళు ఇప్పుడు మీకు చెబుతున్నా వినండి, వేద ప్రణిహితమే అనుమోదము. ఈ లోకానికి ధర్మం ఏమిటి అంటే వేదం. వేదము, ఉపనిషత్తులు, స్మృతులు, పురాణములు ఇవన్నీ శాస్త్రములని పిలువబడతాయి. వీటిలో మానవులు పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా ఎలా ఎలా నడుచుకోవాలో, ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో చెప్పారు. మానవుడి యొక్క ప్రవర్తనని ఈ వేదమే నిర్ణయించింది. వేదం అందరికీ అర్థం కాదు గనక దాన్ని స్మృతుల రూపంలో, శృతుల యొక్క సారాంశాన్ని పురాణ రూపంలో లోకానికి బ్రహ్మదేవుడు అందించాడు. బ్రహ్మదేవుని ఆజ్ఞాబద్ధుడై దాన్ని మళ్ళీ వ్యాసుల వారు ద్వాపరయుగంలో ఇంకొక భాషలో, కాస్త జనసామాన్యమైన భాషలో అందించారు. ఈ పురాణాదులలో ఈ స్మృతులలో శృతులలో చెప్పబడిన ధర్మానికి వ్యతిరేకంగా నడుచుకున్న వారందరినీ కూడా మేము యమలోకానికి పట్టుకుపోతాం. గోవులను తన్నేవాడు, గోవులను చంపేవాడు, గోమాంస భక్షణ చేసేవాడు, గురుద్రోహం చేసే పాపాత్ములు గురువుల దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర వాళ్ళని ఆశ్రయించి కొంతకాలం పోయాక వాళ్ళకి వ్యతిరేకంగా ఎక్కడ పడితే అక్కడ వాగే నీచాతిరీచుల యొక్క నాలుకలు మేము కత్తిరిస్తాం, ఖండఖండాలు చేస్తాం వాళ్ళ నాలుకలను మేము. ఇంకా విప్రులకి ద్రోహం చేసేటటువంటి వాళ్ళు, తాగకూడని ఎప్పుడు పడితే అప్పుడు తాగే నీచాతినీచులు, స్త్రీలని అపహరించి మానభంగం చేసేటటువంటి దుర్మార్గులు, ఇతరుల యొక్క సంపదలని దొంగతనం చేసి పట్టుకుపోయేటటువంటి వాళ్ళు, పెద్దలైన పండితుల్ని తిట్టేవాళ్ళు, పౌరాణికుల్ని నశించాలి అని బ్యానర్లు కట్టి బాధపెట్టేవాళ్ళు. పౌరాణికులు తోలికెళ్ళిన వాడు ఒక్కడు ఒక్కడు బాగుపడలేదు గుర్తుపెట్టుకోండి. మీరు చూడండి, పద్మపురాణంలోను బ్రహ్మవైవర్త పురాణాదుల్లోనూ వీటిల్లో చెప్పారు, పురాణజ్ఞుణ్ణి పురాణములు చెప్పేవాడిని అవమానించే నీచాతినీతుడు ఏ నరకాలకు పోతారో చెప్పారు వాళ్ళు. అందులో ఇప్పుడు ఈ కలియుగంలో ఉన్న పెద్ద సమస్య ఏమిటంటే, తాగకూడనివి తాగడం, తినకూడనివి తినడం, చెయ్యరాని పనులు చేయటం, పురాణాలను అవమానించటం, ఇలాంటి పిచ్చి పనులు తెగ చేస్తారు. ఇటువంటి వారందరినీ మేము నరకానికి పట్టుకుపోతాం. తల్లిని తండ్రిని కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు, కాళ్లతో తన్నేటటువంటి వాళ్ళు, ఇటువంటి పాపాత్ముల్ని మేము నరకలోకానికి పట్టుకుపోతాం. కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా స్నానం చెయ్యక, శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయక, హరినామస్మరణ చెయ్యక, పీకిదాకా అన్నం తినే నీచాతినీచుల్ని మేము నరకానికి పట్టుకుపోతాం. కార్తీక మాసంలో ఏకాదశి నాడైనా బిల్వపత్రం రుద్రుడి మీద వెయ్యని పాపాత్ముణ్ణి మేము నరకానికి పట్టుకుపోతాం. కార్తీక పురాణాన్ని శ్రద్ధతో వినని పరమ పాపాత్ముల్ని మేము నరకానికి పట్టుకుపోతాం. ఎప్పుడు ఎవరికీ దానం చెయ్యని నీచాతి నీచుల్ని విజృంభించి తన్ని కొట్టి నరకానికి పట్టుకుపోతాం. ఒకటా రెండా, ఈ కలియుగంలో మానవులు చేసే పాపాలు అన్నీ ఇన్నీ ఉండవు. ఇది కృతయుగంలో అజామిళో పఖ్యానం జరిగింది. కానీ వాళ్ళు ఏమన్నారో తెలుసా, కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం ఒక ఎత్తు, కలియుగంలో రాబోయే మానవులు మరింత పాపాత్ములవుతారు. ఇటువంటి పాపాత్ములంతా శాస్త్ర మర్యాదలని ఉల్లంఘిస్తారు, నీచులైపోతారు, వావి లేక వరుస లేక వర్ణసాంకర్యంతో తిరుగుతారు, డబ్బు కోసమే బతుకుతారు, ధనమే లోకమనుకుంటారు. ఇలాంటి దుర్మార్గులందరినీ మేము తిరస్కరిస్తాం, తంతాం పట్టుకుపోతాం. మహానుభావులై గోసంరక్షణ చేసేటటువంటి కులాల వాళ్ళని తిట్టేటటువంటి నీచాతి నీచుల్ని మా లోకానికి పట్టుకుపోతాం. యమమార్గంలో వాడిని ఈడ్చుకుపోతాం. యమమార్గం మహాభయంకరంగా ఉంటుంది. ఆ భయంకర యమమార్గంలో వాడిని ఈడ్చుకుపోయి చివరికి యముడి దగ్గర పెడతాం. అప్పుడు యముడు, సూర్యుడు, చంద్రుడు, భూమి, పగలు, రాత్రి, దిక్పాలకులు, ఇటువంటి వాళ్ళందరి యొక్క సాక్ష్యాన్ని స్వీకరించి చిత్రగుప్తుడు చెప్పేటటువంటి చిట్టా యొక్క విధానం ప్రకారంగా చిత్రగుప్తుడు చిట్టా రాసుకుంటాడు అండి. ఎక్కడ ఏ మూల ఎవడు ఏం చేసినా అంతా రాసేస్తాడు ఆయన. ఆ చిట్టా ప్రకారంగా పాపపుణ్యాలు విచారించి పాపాత్ములకి రౌరవం, మహారౌరవం, కుంభీపాకం, అసిపత్రవనం, శాల్మలీకంటకం, వజ్రశాల్మలి, సూచీముఖి, పూయూషం, సారమేయం, ఇలాంటి భయంకరమైన నరక శిక్షలు విధిస్తాడు. ఈ నరకాలలో నానాయాతనలు అనుభవించి కొంతకాలం ఉన్నాక తిరిగి వెళ్ళి భూమి మీద పుడతారు. చేసిన పాపములలో కొంచెం శేషం అట్టే పెడతాడు యముడు. ఆ శేషానికి వాసన అని పేరు. ఆ వాసన లేకపోతే మళ్ళీ జన్మ ఉండదు గనక ఆ వాసనతో భూమి మీద పుడతాడు. పుట్టేటప్పుడు తీవ్ర పాపాలను బట్టి పిల్లులుగా, కుక్కలుగా, నల్లులుగా, బల్లులుగా ఇలా రకరకాల జన్మలు ఎత్తుతారు. లేదా భూమి మీద కుంటివాడిగా, గుడ్డివాడిగా, నడ్డివాడిగా, దరిద్రుడిగా, రకరకాల రోగాలు కలిగినటువంటి వాడుగా ఇలా పుట్టుకొస్తారు. అశాంతి పాలైపోతారు, కుమిలిపోతారు, చివరికి ఎప్పటికో పాప ప్రాయశ్చిత్తం అవుతుంది. ఇప్పుడు అర్థమైందా మేము వీడిని ఎందుకు తీసుకెడుతున్నామో అనగానే, అప్పుడు వాళ్ళు నవ్వి, అలాగా ఈ దుర్మార్గుడు ఇంత పూర్వం ఏమైనా పాపాలు చేశాడో మీకు తెలుసా అని అడిగితే, అయ్యే బాబాయ్, వీడి పాపాలు ఒకటా రెండా అండి బాబు. వీడు చిన్నప్పుడు 16 ఏళ్ళు వచ్చేదాకా గురువు దగ్గరికి వెళ్ళి అన్ని పాఠాలు నేర్చుకున్నాడు. బాగానే ఉండేవాడు, వేదాధ్యయనం చేశాడు, మొదట్లో బాగానే ఉన్నాడు. 16 ఏట వీడికి పెళ్ళయింది. పెళ్ళయ్యాక ఒక రోజున వీళ్ళ అమ్మా నాన్న, ఒరే మీ దంపతులు ఇద్దరి చేత మేము ఒక యజ్ఞం చేయించాలనుకుంటున్నాం, యజ్ఞానికి కావలసిన సమిధలు, ఫలాలు, దర్భలు ఇలాంటి పదార్థాలన్నీ అడవికి వెళ్ళి తీసుకురా, యజ్ఞానికి దర్భలు కావాలి, సమిధలు కావాలి అంటే అందులో వేయడానికి పుల్లలు అనమాట, ఇలాంటివన్నీ తీసుకురానగానే వీడు అవి తీసుకురావడానికి అడవికి వెళ్ళాడు. అప్పటికి వాడికి పెళ్ళయి ఓ ఏడాది ఎంతో అయింది. హాయిగా బంగారం లాంటి భార్య, అందమైన భార్య ఉంది, ఇట్లు సుఖంగానే ఉండేవాడు. అయినా సరే వీడు అడవికి వెళ్ళాడు. అక్కడ జరిగింది అండి వీడికో విచిత్ర సంఘటన. ఆ అడవిలో ఒక పొదలో శబ్దం వస్తుంటే ఏమిటానని ఆ పొద లోపలికి వెళ్ళి చూశాడు. వీడు పెద్ద విశాలమైన పొదది. ఆ పొదలో వీడు అంత పూర్వం చూడని ఒక విచిత్ర దృశ్యం చూశాడు. నల్లగా ఉన్న ఒక బోయది, ఒక కిరాతక స్త్రీ అందులో ఉన్నది. అది నల్లగా ఉంది, మంచి బలంగా ఉంది, పెద్ద పెద్ద వక్షోజాలతో ఉంది. అది డబ్బు పుచ్చుకుని పురుషులతో క్రీడించే దౌర్భాగ్యురాలు. దాని దగ్గరకు ఒకడు వచ్చాడు, ఒక విటుడు. వాడు బాగా డబ్బిచ్చాడు. ఆ తర్వాత ఇద్దరు దిగంబరంగా పొదలో క్రీడిస్తున్నారు. అది రకరకాల భంగిమలు. ఆ భంగిమలు చూడగానే వీడికి మతిపోయింది. ఎంత పూర్వం దాకా వాడు అలాంటివి చూశారగడు. కేళిందేలుచునున్నవానిగనే పుంఖీభూత రామాంతుడై, ఆ స్త్రీతో వస్త్రాలు లేకుండా రకరకాలుగా క్రీడిస్తున్న దృశ్యం కళ్ళారా చూశాడు. పాప వీడు అమాయకంగా బతికినవాడు, ఇలాంటి సంఘటనలు చూడలేదు ఎప్పుడు, మొదటిసారి చూశాడు. ఆ కేళిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులు చూడగానే అందులో అది విజృంభించి క్రీడిస్తూ ఉంటే అది చూడగానే పుంఖీభూత రామాంతుడై అంటాడు భాగవతం 6వ స్కందంలో. వీడి శరీరం గగుర్పాటుకు గురయ్యింది, వీడి శరీరం కూడా స్తంభించిపోయింది, రోమాలు రెక్కబొడుచుకున్నాయి. వాడు అలా గుడ్లప్పగించి చూశాడు, మతిపోయింది, పిచ్చెక్కిపోయింది. ఇంకా ఆ క్షణమే వాడు ఏం చేశాడు, ఆ విటుడు వెళ్ళిపోయేదాకా అక్కడే ఉన్నట్ట. ఇంకా దర్భాలు తీసుకోలేదు, యజ్ఞానికి కావలసిన సామాగ్రి తీసుకోవడం మానేశాడు, అన్నీ మర్చిపోయి అలాగే ఉండిపోయాడు. వాడు ఆ డబ్బిచ్చి క్రీడించిన విటుడు అలా వెళ్ళగానే వెంటనే వీడు వెళ్ళి ఇంకా దిగంబరంగానే ఉన్న బోయిదానికి కాళ్ళ మీద పడిపోయి, నువ్వు నాకు కావాలి, ఇందాక వాడు క్రీడించినట్టుగా నేను నీతో క్రీడిస్తాను, నన్ను రక్షించు బాబోయ్, నా శరీరం కంపించిపోతుంది అనగానే అది అంది, నాతో కళ్ళు తాగాలి, నాతో మాంసం తినాలి, నేను ఎప్పుడు అడిగితే ఇప్పుడు డబ్బు ఇవ్వాలి, అలా డబ్బిస్తావంటే నీతో ఉంటాను లేకపోతే అవతలకు పోంది. వెంటనే వీడు ఏం చేశాడు, మరి కులాచారవర్తన మాటుగాక పరగు పిత్రార్థములు దాని పాలుగా కులము గోదావరి గంగ కుల ద్రోచి. వెంటనే వాడు, నువ్వు ఏం చెబితే వింటానన్నాడు. తండ్రి సంపాదించిన ఆస్తి సంపద అంతా దానికి అంటగట్టేశాడు, పవిత్ర వంశాన్ని గోదాట్లో తోసేశాడు, భార్య సొమ్ములు దానికి అంటగట్టాడు. అది ఏం చెబితే విన్నాడు, దానితో కలిసి కళ్ళు తాగాడు, పచ్చి మాంసం తినేశాడు, ఆరికి గోమాంసం కూడా తిన్నాడు, దానితో రాత్రి లేదు పగలు లేదు ఒకటే క్రీడలో పడిపోయాడు, పిచ్చి క్రీడ అయిపోయాడు అనమాట. ఇక స్త్రీలోలత్వం ఒక స్థాయి దాటిపోతే దాన్ని ఎవరు అదుపులో పెట్టలేరు, అలా అయిపోయాడు వాడు. ఈ ప్రపంచంలో ఉన్న వ్యసనములన్నీ తాను నేర్చుకున్నాడు, దాంతో కాపురం పెట్టేశాడు. భార్య చచ్చిపోయింది, తల్లిదండ్రులు ఏడ్చారు, ఎవరిని పట్టించుకోలేదు, మొత్తం ఆస్తి తగలబెట్టాడు, చివరికి దాని కోసం దొంగతనాలు మొదలుపెట్టాడు, మహాత్ముల్ని సంహరించాడు. ఇలా కొంతకాలం గడిచింది. ఆ పాపాత్ముడికి ఇప్పటికీ 88 ఏళ్ళు వచ్చాయి. వీడు చేసిన మహాపాపములతో వీడి శరీరం అంతా శిథిలమైపోయింది. ఈ దౌర్భాగ్యుడు చేసిన పాపాలన్నీ మా దగ్గర చెట్టా రూపంలో రాసుకున్నాం, పద్దు పుస్తకంలో రాసుకున్నాం. ఈ మొద్దు చేసిన పాపాలకి వీడిని మేము శిక్షించాలి, వీణ్ణి మేము యముడి దగ్గరికి తీసుకుపోయి యముడి సన్నిధానంలో పెడతాం, యముడు వీణ్ణి శిక్షిస్తాడు. ఆ శిక్ష అయ్యాక మళ్ళీ భూలోకంలో వీడు నీచమైన ఎన్నో జన్మలు ఎత్తుతాడు, ఆ తర్వాత ఎప్పటికో వీడి పాపం పోతుంది అనగానే వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పారు. అందులో ఏం సందేహం లేదు, కానీ మీకు ధర్మం తెలుసు కానీ ధర్మ సూక్ష్మం తెలియదు. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మం వేరు. వీడు చేసిన పాపములన్నీ యథాతథమే, కానీ వీడు చివరి క్షణంలో నారాయణ 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 అని 3 సార్లు అన్నాడు. నారాయణ నామస్మరణ చేసినటువంటి వ్యక్తికి ఉన్న పాపములన్నీ ఆ క్షణమే తొలగిపోతాయి. మీరు అడగచ్చు, వీడు నారాయణ స్మరణ భక్తితో చేయలేదు, వాడు కొడుకు పేరు నారాయణ కాబట్టి నారాయణ అన్నాడు. అలా నారాయణ స్మరణ చేసినా పాపాలు పోతాయా అని మీరు అడగచ్చు. ఏ వంకతో అయినా సరే అట బాంధవమునైన వగనైనా పగనైనా ప్రీతినైనా ప్రాణభీతినైనా
బంధుత్వంతో కానీ కష్టాలు వచ్చినప్పుడు కానీ భయంతో కానీ భక్తితో కానీ ప్రాణం పోతుందనే భయంతో కానీ ఏ వంకతో అయినా సరే శత్రుత్వంతో అయినా సరే హరిని స్మరిస్తే ఆ హరిస్మరణతో సకల పాపాలు పోయి వాడు పుణ్యాత్ముడవుతాడు. ఏ వంకతో అయినా సరేట ఒక్కోసారి ఏదో వంక పెట్టి హాస్యానికి రామా అన్నా అది రామనామస్మరణ చేసిన పుణ్యం ఇస్తుంది. అందులో అంత్యకాలం, అందుకే వీడి పాపాలు పోయాయి, వీడిని మేము వైకుంఠానికి పట్టుకుపోతున్నాం. అది అసలు ధర్మం అంటే విష్ణు ధర్మం అంటే విష్ణు ధర్మం అంటే ఏమిటనమాట, ఎలా అయినా సరే హరినామస్మరణ చేస్తే చాలు అనగానే వాళ్ళు తెల్లబోయి విష్ణుదూతలను ఏమీ చేయలేక వెంటనే వాడు యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిపోయారు. అప్పుడు వీడనుకున్నాడు ఎంత ఆశ్చర్యకరం, మహాభయంకరమైనటువంటి యమకింకరుడు వచ్చి నన్ను పట్టుకొని నా ప్రాణం తీసి యమలోకాల్లో నన్ను శిక్షించబోయే సమయంలో మహానుభావులు విష్ణుకింకరులు వచ్చారు, వాళ్ళు నన్ను రక్షించకపోతే నేను ఏమైపోయేవాడిని, ఎటువంటి పవిత్ర వంశంలో పుట్టాను, పరమ దౌర్భాగ్యుణ్ణి, నానా నీచమైన వ్యసనాలకి గురైపోయాను, జపతపాలు సంధ్యావందనం అన్నీ విడిచిపెట్టి తాగి తందనాలాడి ఈ విటురాలతో నీచురాలతో క్రీడించాను, బంగారం లాంటి ఇల్లాన్ని విడిచిపెట్టాను, తల్లిదండ్రుల్ని పీడించాను, అయినా నా అదృష్టం నా కొడుకు పేరుతో నారాయణ స్మరణ చేశాను, ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటాను అని నను రక్షించిన పుణ్యమూర్తులు కనన్నాళీక పత్రేక్షణుల్, నన్ను రక్షించిన పుణ్యాత్ములు తామర పువ్వు రేకుల్లాంటి కళ్ళు కలిగిన వాళ్ళు, ఆజానుబాహులు, నల్లని వాళ్ళు, వాళ్ళు ఏమైపోయారని చూసేలో వాళ్ళు మాయమైపోయారట. నీకు ఇంకా 10 ఏళ్ళు ఆయి ఉంటుంది, 10 ఏళ్ళు జాగ్రత్తగా ఉండని. అప్పుడు ఆయన బుద్ధి తెచ్చుకుని ఇంకా 10 ఏళ్ళు బతికాడు కనుక ఈ 10 ఏళ్ళు కూడా ఈ కుటుంబాన్ని విడిచిపెట్టి, దౌర్భాగ్యరాలు విడిచిపెట్టి, మద్యపానం విడిచిపెట్టి నారాయణ నామస్మరణ చేసి కార్తీక మాసం వచ్చినప్పుడల్లా నెల్లాళ్ళు స్నానం చేసి 9వ రోజు తన కథని తానే గుర్తుకు తెచ్చుకుని ఆ రోజు రుద్రుడి మీద ఇంత పెరుగు పోసి ఆ పెరుగు తీర్థంగా తీసుకుని రోజంతా నారాయణ 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 అని నామస్మరణం చేశాడు. ఆ 10 ఏళ్ళు పవిత్రంగా గడిపాడు. ఆ తర్వాత మహానుభావుడు ఈ భూలోకం నుంచి శాశ్వతంగా వైకుంఠానికి వెళ్ళిపోయాడు. కార్తీక మాసంలో హరినామస్మరణం చేస్తే, హరిని పూజిస్తే, శివుణ్ణి భక్తితో సేవిస్తే అటువంటి వాడి సకల దోషములు తొలగిపోతాయి. ఈ కథని 9వ రోజు వినాలి. పెరుగుని ఈశ్వరుడికి అభిషేకంగా ఇచ్చి దాన్ని తీర్థంగా తీసుకోవాలి. ముందే చెప్పినట్టుగా బియ్యము, పెసరపప్పు, నువ్వులు దానం చేయటం చాలా మంచిది. ఈ పని చేసి అందరూ కూడా తరించండి. హరి ఓం తత్సత్.